ఎవరడి అది ప్రశ్న? నువ్వా? ఎందుకమ్మా భగవత్ సాక్షాత్కారం నీకు వస్తుంది కదా, ఎందుకమ్మా భగవత్ సాక్షాత్కారం నీకు నిజంగా చేయాలని ఉందా? ఇప్పుడు అడవికి వెళ్లి 3 సంవత్సరాలు ఉండమంటే ఉంటావా? మరి ఇంకెందుకమ్మా ఆ ప్రశ్న? అర్థం లేని ప్రశ్న అది. భగవత్ సాక్షాత్కారానికి మొత్తం జీవితాన్ని ఇచ్చేయగలగాలి, ఇవ్వలేం కదా. మంచిది, ఆ ప్రశ్న అర్థం వద్దమ్మా, అలాంటి ప్రశ్నలు జవాబు ఇవ్వద్దు. గురువు గారు ఒప్పుకునేవారు కాదు. అసలు దేవుడు ఏంటి, దయ్యం ఏంటి, సమాజానికి చేయంటారు ఆయన. భగవత్ సాక్షాత్కారం ఏంటి? నెక్స్ట్. నువ్వేం అనుకోవద్దమ్మా, చాలా మంది పిచ్చి ప్రశ్నలు వేస్తారు, అది పిచ్చి ప్రశ్న అని అర్థం చేసుకో అంతే. సాధనలు మొట్టమొదటి సాధన ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పింది వింటారు అని తెలియదండి. ఇప్పుడు అర్థమైన జీవన దేవత సాధన జవాబిచ్చాను కదా. జీవన దేవత మీరు ఒకటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఏదో పని చేస్తున్నారు, అది చెయ్యొచ్చా చేయకూడదా దానికి అడగండి. లేదు ఏదో సాధన చేస్తున్నారు, లేకపోతే జీవితంలో ఏదో కష్టాలున్నాయి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి ఆ ప్రశ్నలు అడగండి. ఏజీగా అడగండి, మంచి ఎలా చేయాలి, అవడే తెలుసు మంచి ఎలా చేయాలో. ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఎందుకయ్యా ఆత్మ సాక్షాత్కారం నీకు? అర్థమవుతుంది, కోపంతో అంటలేను నేను. ఈ ప్రశ్నలు అర్ధరహితమైనటువంటి ప్రశ్నలు. మనం ఇక్కడ ఉన్నది ఒక వ్యక్తి యొక్క ఏడుపుని విని వచ్చాం మనం, ఒక వ్యక్తి యొక్క ఆవేదన చూసి వచ్చాం మనం. దాన్ని దారి తప్పించుకోకండి. ఈ ఆత్మ సాక్షాత్కారాలు అవి వద్దు మనకి. ఏంటి ఆయన ఆవేదన? ప్రపంచం కష్టంలో ఉన్నది, ప్రపంచం యొక్క బాధను నివారించడానికి నేనేం చేయగలను అని ఏడ్చాడు ఆయన. ఆయన సాధన మొత్తం దానికి వెళ్ళింది. అర్థమవుతుందా? అంచేత మీరు పూజ్య గురుదేవుల యొక్క సందేశవాహకులక ఇది మీరు స్పష్టం చేయాలి. మిమ్మల్ని చాలా మంది అడుగుతారు, మీరు ఇలాగే జవాబు చెప్పాలి, బుద్ధగించకండి. అందుకు ఇది చెప్పేది, ఇది తప్పు. మీరు ఉన్నది గురుదేవుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని, ఆయన ఏంటి విశ్వ మానవుడి యొక్క బాధను తనలో దింపుకున్నాడు, తన్ని తాను విశ్వంతో ఐడెంటిఫై చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత తన బాధను ఎలా తగ్గించుకున్నాడో చూసుకున్నాడు. అంటే ఆయన చేసిన పని వల్ల బాధ తగ్గితే ఎవరి బాధ తగ్గింది? ప్రపంచం యొక్క బాధ తగ్గింది. ఆ విధానాలు ఇచ్చాడు ఆయన. మీకు ఏదో లాభం చేకూర్చడానికి ఆయన ఇవ్వలే మీకు ఏం. కానీ గురువుగారు ఒకటి చెప్తూ ఉండేవారు, గోరింటాకు ఎవడైనా పెట్టుకోవటానికి గోరింటాకు నూరితే పెట్టినా పెట్టకపోయినా వాడి చేయి పండిపోతుంది. అలాగా ఆయన ఆవేదన తీర్చుకోవటానికి చేసిన సాధనలు మీరు ప్రపంచానికి అందజేస్తే ప్రపంచంలో వింటారో వినరో అనవసరం, కానీ మీ ఆవేదనలు తీరిపోతాయి. అర్థమైందా? అది గుర్తుంచుకోండి. నెక్స్ట్. భగవద్గీత వినిపించాలిగా అమ్మా. కరెక్ట్. అంటే మీకు అవగాహన గీత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ. కనుక అవన్నీ వచ్చే నాకు తెలియదు, నాకు వస్తే నాకు కనుక తప్పేం లేదమ్మా, ఇది అందరికీ ఉండే డౌటే. ఇంకా చెప్తానమ్మా, మీ ప్రశ్న అర్థమైంది కదా. మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, రిఫరెన్స్ టు కాంటెక్స్ట్. మనం కూర్చోండమ్మా, మనం పిల్లలకి పరీక్ష రాస్తున్నప్పుడు ఒక పోయం ఇస్తాం. పోయం ఇచ్చేటప్పుడు పోయంని వివరించమంటాం. వివరించడం ఎలాగా, ఎక్కడ చెప్పబడింది, ఏ సందర్భంలో చెప్పబడింది, అది గుర్తుంచుకోవాలి. భగవద్గీతని యుద్ధరంగంలో చెప్పబడింది అంటే మీరు ఎక్కడ దాన్ని ఆచరించాలి, యుద్ధరంగంలో ఆచరించాలి. మీరు హాయిగా ఇంట్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని నేను భగవద్గీత సాధన చేస్తాను అంటే పప్పులో కాలేస్తాం. ఫస్ట్ పాయింట్ అది అందరికీ తెలియాలి. రెండోదేంటి, భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలే మనకే అథారిటీ తప్ప పండితులు చెప్పింది కాదు. భగవద్గీతలో ఏం చెప్పాడు, గుణకర్మ విభాగశః, బ్రాహ్మణత్వం కాని క్షత్రియత్వం కాని శూద్రత్వం కాని వైశ్యత్వం కాని గుణాల వల్ల వస్తువు ఏర్పడుతుంది తప్ప పుట్టుకు వల్ల రాదు. జన్మనా జాయతే శూద్రః, అమ్మనువు చెప్తాడు పుట్టుక కానీ అందరూ శూద్రులే. సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, నాలుగు రకాలైనటువంటి సంస్కారాలే ఉంటాయి. ఇతరులు చెప్పింది చేయటం సేవక వృత్తి, లాభం కోసం చేయటం వైశ్య వృత్తి, ఇతరులకి రక్షణ ఇవ్వటానికి బాహుబలాన్ని ఉపయోగించుకోవటం క్షత్రియ వృత్తి, జ్ఞానాన్ని పంచటం అనేది బ్రాహ్మణ వృత్తి. ఇందులో నువ్వు ఏ శ్రేణిలో ఉంటావో చూసుకో, అంతే తప్ప పుట్టుకతో నువ్వు ఎవరు అన్నది ఆలోచించకూడదు. క్లియర్? దాని తర్వాత భగవద్గీత మొత్తము కూడా విషాద యోగం మీద అర్థం ఆధారపడింది. నీకు ఏడుపు రావాలి, నేనేం చెయ్యాలి, అంతే తప్ప హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చొని డిస్కస్ చేసేది కాదు. ఇది విషాదం కావాలి. ఏంటి విషాదం కావాలి, శాస్త్రాలేమో నువ్వు ఇలా సాధన చేయమని చెప్తున్నాయి, మన కుటుంబ పరిస్థితులు మన బాధ్యతలు అలా సాధన చేయడానికి అనుకూలంగా లేవు, మరేం చేయాలి, ఆ తపన రావాలి. ఆ తపన వచ్చాకంటే ఏంటి, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత. కార్పణ్యం అంటే పిరికితనం, పిరికితనం. నేను చాలాసార్లు మీకు చెప్తాను, అర్జునుడికి పిరికితనం ఎందుకు వచ్చిందంటే నలుగురిని చూసి వచ్చింది, భీష్ముడిని ద్రోణుణ్ణి జయోధుడిని కర్ణుడిని చూశాక నేనే యుద్ధం చేస్తాను అన్నాడు. వాళ్ళని గెలవలేడు కదా. కార్పణ్య దోషోపహత స్వభావ, నా స్వభావం పిరికితనంతో కవర్ అయిపోయింది. పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత, ఇందాక మీరు చెప్పినట్టు ఒకడు చెప్తాడు ఒకటి చెప్తాడు, ఇంతకీ ఏది కరెక్ట్? శిష్య స్నేహం శాధిమాంతాం ప్రపన్నం, శిష్యత్వ వృత్తి రావాలి ముందు. గురువుకి సంపూర్ణమైనటువంటి సమర్పణాభావం కావాలి. ఇంకా ఏ గురువుని ఎన్నుకోవాలి అది మీ సంస్కారం బట్టి ఎన్నుకుంటారు. ఏ గురువుని ఎన్నుకున్నా తప్పు లేదా జాగ్రత్తగా అర్థం చేస్తాం, కానీ గురువు చెప్పింది చేయండి, ఇతరులు చెప్పింది చేయకండి. భగవద్గీత యొక్క సారం అది. ఇంకా ఏం చెప్పాడు గురువు అని నేను ఎలా చెప్తాను, మీరెన్నుకోవాలి. కానీ బ్రాహ్మణులు చేయాలా, క్షత్రులు చేయాలా, వైశ్యులు చేయాలా, శూద్రులు చేయాలా అంటే మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పుట్టుకతో ఏర్పడినటువంటి ఈ జాతి విచక్షణ పోవాలి, అది గురువు గారు కోరుకునేది. పుట్టుక వల్ల నువ్వు బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడివి కాదు, వైశ్యుడివి కాదు, శూద్రుడివి కాదు, గుణకర్మ స్వభావం. సరేనా? జై గురుదేవ్. చెప్పమ్మా. ఒక్క నిమిషం. తాంత్రికుడు ఒకడు, గురువు ఉన్నాడు. తాంత్రికుడు అంటే పిచ్చి పిచ్చి పనులు చేసి సాధన చెప్పే గురువు ఒకడున్నాడు. మీకు నచ్చిన పనులు చెప్పేటటువంటి గురువు ఒకడున్నాడు. ఏ గురువు చెప్పింది వింటారు మీరు? అంటే మీకు నచ్చిన గురువుని వింటారు కదా. జవాబు వచ్చిందా, ఏ గురువుని చేయాలి? అంతే, మీకు నచ్చకపోతే ఎంత గొప్ప వారైనా నువ్వు వినవు. ఓకే, నీ నచ్చిన గురువుని ఎన్నుకోమ్మా. అడగమ్మా, ప్రశ్నలు అందుకే కదా అడగమంటుంది. నువ్వు చెప్పమ్మా, వినిపిస్తుంది, మైక్ దగ్గర పెట్టుకోండి. తీవండి, మైక్ వచ్చాక చెప్పయ్యా. బాల్యము జాతి క్షత్రియ వైశ్య
ప్రతి మనిషిలోనూ ఈ అన్ని దశలు ఉంటాయి. అలాగే ఒక వ్యక్తిలో కౌమారము, యవ్వనము, అంటే మనిషిలో వైరాగ్యం ఉన్నప్పుడు, మనిషిలో వైరాగ్యము
అంటే వాడు మానసిక స్థితి బట్టి మారుతూ ఉంటుంది.
అప్పుడు ఇది ముఖ్య అంటే వానప్రస్థం అయినటువంటి ఆలోచన వచ్చి ఈ క్షణం నాలో, అంటే నేను వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నట్లే అట్లాగే నాలో మనసు ఉత్సాహం చెందింది, ఏదో పని చేయాలనిపించింది. డెఫినెట్ గా అప్పుడు యవనం, గృహస్థు, అలాగే ఈ క్వాలిటీస్ కూడా, సూత్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు కూడా నాలో ఉన్నారు. అంటే ప్రతి క్షణాన్ని ఉంటారు. అంటే ఏదో స్పెసిఫిక్ గా ఒక టైం తర్వాత ఇదే చేయటము, ఒక టైంలో అదే చేయటము అనేటువంటిది ఉండదు. ప్రతి ఎవ్రీ మూమెంట్ ఎప్పుడు ఆ క్షణ క్షణాన్ని బట్టి ఆ యొక్క దశలు మనలో నడుస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు స్పెసిఫిక్ గా ఇప్పుడు మీరు బ్రాహ్మణుడు దగ్గర నుంచే జ్ఞానం వచ్చిన తర్వాత బ్రాహ్మణ రావడం ఉంటే జ్ఞానం ఏ విషయం కావచ్చు, అప్పుడు ఆ దశలు నడుస్తూ ఉంటాయి కదా.
అవును, ప్రశ్న ఏంటి?
అటువంటిప్పుడు ఇంకా వాళ్ళు ఒక దశలో వెళ్ళడం అనేటువంటిది ఏముంది?
కరెక్ట్,
ఒకేసారి ఫైనల్ రిపోర్ట్.
అంటే దీనికి చిన్న ఆన్సర్ ఏంటి అంటే, నువ్వు అన్నవి, తమ్ముడివి, భర్తవి, ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి నీకు? ఏ రిలేషన్షిప్ ఇంపార్టెంట్? ఎప్పుడు ఏమి చేస్తున్నావో ఆ రిలేషన్షిప్ తగినట్టు ప్రవర్తించు, అంతే. శుద్ధుడిలాగా ఉన్నప్పుడు శుద్ధుడిలా ఉండు, బ్రాహ్మణులాగా ఉన్నప్పుడు బ్రాహ్మణులా ఉండు, రెండు క్లబ్ చేయి బాగా, అంతే. అది అది ఎప్పుడైనా అంతేగా. అఖిల ప్రపంచం అంతా మానవ శరీరంలో ఉందనేగా చెప్పేది. కానీ ఒకటి ఏంటవుతుంది అంటే, విద్యార్థి దశలో ఆడుకుంటూ ఉంటాడు, అన్ని రిలేషన్షిప్స్ ఉన్నా చదువు మీద ముఖ్యం, గృహస్థాశ్రమంలో ఫ్యామిలీ మీద ముఖ్యం, మిగతా పనులన్నీ చేస్తాడు. వానప్రస్థంలో సమాజానికి ముఖ్యం, అంచేత ప్రయారిటీ దేనికి ఉంది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయింది కదా.
ముందు మన బ్రెయిన్ చేసుకుని
అలాగే అన్ని దేవతలకి చూపించాలి.
ఇప్పుడు మనం మనిషి ఎన్నో మంది జీవితాలతో డెస్టినేషన్ మెయిన్గా అదే కదండి మన లక్ష్యం, జీవిత లక్ష్యం ఏంటి? వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే, అప్పుడు ఈ సిస్టమ్ ఇది, ఈ సిస్టమ్ నుంచి అంగీకారాలు అనేటువంటి ఆ ట్రాక్ మీరు ఇంతకుముందు నేను ఇదే ప్రశ్న అడిగాను. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ దశలో ఎలా ఉంటారని చెప్పాను. అంటే ఈ క్వశ్చన్ తో పాటు నేను అది
ఇంతకుముందు ఆన్సర్ చెప్పొద్దంటావు.
అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ కన్ఫ్యూజన్ అంటే ఎక్కువగా మెజారిటీ ఆఫ్
అర్థం చెప్తాను ఇప్పుడు. ఆయన ప్రశ్న ఏంటో తెలుసా? అంటే నేను అర్థం చేసుకున్నది కరెక్ట్ అవునో కాదో చూసుకోమ్మా. నీ డౌట్ ఏంటో, రకరకాల ప్రాబ్లమ్స్ తో రకరకాల వ్యక్తులు రకరకాలుగా జీవిస్తున్నారు కదా. అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి? అంతేనంటే అందరికి ఒకే లైన్ కాదు. ఇక్కడ పూజ్య గురుదేవుని యొక్క విశ్వరూపాన్ని మీరు అర్థం చేసుకోండి. చాలా సింపుల్ గా ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు. మొట్టమొదట ఒక ఉపన్యాసం చదువుతున్నారు అనుకోండి. మీరు ఓ హీరోయిన్ ఉంది, డబ్బున్న హీరోయిన్. ఓ హీరో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితులు ఉంటాడు మీకు తెలుసు అది కదా. రకరకాల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రకరకాల పరిస్థితులు ఏర్పడ్డాక ఉపన్యాసం అయిపోయా, నావెల్ పూర్తి అయిపోయిన తర్వాత నెట్ రిజల్ట్ ఏమవ్వాలి? వీళ్ళిద్దరూ ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? అంటే అక్కడ ఏర్పరిచినటువంటి పరిస్థితులన్నీ కూడా వాళ్ల క్యారెక్టర్ ని డెవలప్ చేయటానికి నావెలిస్ట్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు. ఇది అర్థమవుతుంది కదా. నువ్వు నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా గురువుగారు ఏం చెప్తున్నారంటే నీ ఆత్మ సృష్టించుకున్నవే, అన్ని పరిస్థితులకి నీవే కారణము. నువ్వు ఏ సమాజంలో పుట్టావో, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టావో, నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళు, ఇదంతా కూడా నువ్వు ఏర్పరచుకున్నవే. నువ్వు ముందే డిసైడ్ చేసుకుని పుట్టావు. పుట్టాకేం జరిగింది? ఇది నువ్వు డిసైడ్ చేసుకున్నావు అన్నది మర్చిపోయావు, ఇది వద్దు అంటున్నావు. అర్థమవుతుందో చెప్పింది. దానికి గురువుగారు ఏం చెప్పారంటే మూడు శరీరాల ధ్యానం ఇచ్చారు. నువ్వు నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి వశం కావద్దు. లాజిక్ అర్థమవుతుందంటే ఈ మూడు శరీరాల ధ్యానం వల్ల నువ్వేమవుతావు అంటే ఏ జీవాత్మ అవుతే ఇక్కడ పుట్టిందో, అదే అసలు ఎందుకు పుట్టిందో తెలుస్తుంది. మీరు ఎందుకు పుట్టిందో అడగటం, నాకు ఈ బాధ్యత వద్దంటున్నావు, నాకు ఈ పరిస్థితులు వద్దంటున్నావు, నాకు ఈ రోగం వద్దంటున్నావు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ రోగం నువ్వు కోరుకున్నదే. గహనా కర్మణోగతి అనేటటువంటి దాంట్లో ప్రారంభ కర్మ గురించి చెప్తూ, ఆ ప్రారంభ కర్మ చేసుకున్నదవుడు నువ్వే. కానీ చేసుకున్న తర్వాత నువ్వేమంటున్నావు అంటే ఇది నాకు వద్దు అంటున్నావు. నువ్వే ఆ పరిస్థితుల్లో పుట్టి నాకు వద్దు అనటం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. మరి నాకు ధ్యానం కావాలి, జ్యోతి కావాలి. మరి అప్పుడేం చేయాలి? జ్యోతి అవతరణ సాధన చేసుకోండి. అప్పుడు నీకు దిశ తెలుస్తుంది. దిశ తెలిసాక ఈ పరిస్థితులన్నీ కూడా ఓ శబ్ద బ్రహ్మం యొక్క నాదము ద్వారా ఏర్పడుతుంది. దానికి ఏం చేయాలి? మనం నాద సాధన చేయాలి. అంటే నువ్వు అడిగిన ప్రతి ప్రశ్న యొక్క సొల్యూషన్ ఆ సాధనలో ఉన్నాయి. ఎందుకు వచ్చాయి? నువ్వే ఏర్పరచుకున్నవే అన్న కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. నీకంటే నీకనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ దమ్ము ఉండాలి. ఇది నేనే ఏర్పరచుకున్నదే తప్ప ఇతరుల వల్ల వచ్చింది కాదు, ఇతరుల వల్ల అనిపించటానికి నీ తప్పది. క్లియర్? ఖచ్చితంగా ఉందమ్మా. అందులో ఇంకోటి కూడా గుర్తుంచుకో, సంచిత కర్మలో 1/3 ప్రారంభ కర్మ మాత్రమే మనిషికి జీవితంలో ఇవ్వబడుతుంది. మిగతా 2/3 వాడు ఫ్రీ. మళ్లీ పెంచుకుంటాడా, మళ్ళా తగ్గించుకుంటాడా వాడి కర్మ? ఎక్స్ప్లెనేషన్ కావాలి. సంచిత కర్మ అంటే కొన్ని ఒప్పేసుకోండి, నేను చెప్పిన దానికి నేను సైంటిఫిక్ గా ప్రూఫ్ ఇవ్వచ్చు. కానీ మనము ఈ మానవ శరీరం ధరించట కూర్చోమా, మానవ శరీరాన్ని ధరించటానికి ముందు 3 చేతనత్వ స్థాయిల నుంచి ఎదుగుతాం. ఖనిజ, వృక్ష, జంతు. జంతు స్థాయిలో కూడా కొన్ని కర్మలు చేసుకుంటూ ఉంటాం మనం. ఖనిజ జగత్తులో కూడా కొన్ని కర్మలు చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి పాలరాయింది, అది బాత్రూమ్ టైల్ గా కూడా ఉండవచ్చు, కృష్ణ విగ్రహం కూడా ఉండవచ్చు. దాని కర్మ అది. అర్థమైందా? అంచేత కాల్షియం ఎవరి బోన్స్ లో ఉండాలో, ఒక దైవీ పురుషుడు బోన్స్ లో దైవీ విగ్రహం యొక్క కాల్షియం వెళ్తుంది. నీచ మానవుడు ఉన్నాడు అనుకోండి, వాడికి కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అంటే టైల్స్ ఉన్నాయా బాత్రూమ్ లో, అక్కడ ఉన్నటువంటి ఖనిజ జగత్తు నుంచి వస్తుంది. కొంచెం అది అప్పుడు కానీ మీకు సంచిత అంటే అర్థం కాదు. ఇప్పుడు అర్థమైందా? సంచిత అంటే అక్కడ నుంచి మీ బాడీలో ఉన్న మినరల్స్, మీ బాడీలో ఉన్నటువంటి వృక్షానికి సంబంధించినటువంటి కొన్ని వాటిని ఏమంటారంటే ఎమినో యాసిడ్స్ అంటారు. అవన్నీ కూడా సంచిత కర్మ యొక్క ఎఫెక్ట్స్. ఈ సంచిత కర్మలో మానవ శరీరం వచ్చాక జంతు శరీరం నుంచి మనిషికి మాత్రమే ఒక స్వాతంత్ర్యం ఉంది, డిసైడ్ చేసుకోగలడు ఎక్కడ పుట్టాలో అని. ఆ డిసైడ్ చేసుకుంటున్నప్పుడు ఇన్ని సముదాయాల సంచిత కర్మలో ఆ 60 ఏళ్ల కాలంలో నేను ఎంత ప్రారంభ కర్మను తీసుకుని వస్తాను అంటే ఆ సంచిత కర్మలో ఈ జీవితంలో నువ్వు ఎంత ఉపయోగించుకుంటావో అది ప్రారంభ కర్మ. ఆగామి కర్మ అని ఒకటి ఉంటుంది. ఈ సంచిత కర్మ యొక్క సంస్కారాలతో ప్రారంభ కర్మని నువ్వు ఎలా మార్చుకుంటావో దాన్ని బట్టి ఆగామి కర్మ అవుతుంది. క్లియర్? దైవనామస్మరణ కాదు, నువ్వు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోమా, గురువే మార్గదర్శకుడు. ఇంకేతంటే దేవుణ్ణి కూడా మనస్థాయికి దింపుతాం మనం. మనం ఎదగాం, వచ్చిన పెద్ద గోల అది, కానీ గురువు అంటే కరపట్టుకుంటాడు. ఇంకేత గురువు ఉండాల్సిందే. ఇంకా గురువు ఏం చెప్తాడు? ఇందాక మీకు చెప్తాను, నీకు నచ్చిన గురువు ఎందుకో, కానీ నా సలహా అడిగితే న్యాచురల్లీ అంతేనమ్మా. మరి ఆయన ఏం చెప్పాడు ఏ విధంగా? అందుకే వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగితే నేను వాటికి జవాబు చెప్పనన్నాను. మా గురువు గారు అది వద్దంటాడు, ఆత్మ సాక్షాత్కారం లేదు, ఏమీ లేదు, మానవ సమాజం యొక్క పీడను కరెక్ట్ చేయి. అది అది మీరు అలా అనుకోకండి. ఆత్మ సాక్షాత్కారం మా గురుదేవ దృష్టిలో చాలా చిన్న విషయం. అంతే, చిన్న విషయం కాదండి, చాలా చిన్న విషయం. ఇంకంటే అది వ్యక్తిగత స్వార్థంతో కూడినటువంటి విషయం. అది స్వార్థపరత్వం ఎంత గొప్పదైనా తప్పే. అంతేత ఆత్మ సాక్షాత్కారం గొప్పది అనే భ్రమ తీసేయండి. అందుకే అది వద్దన్నా నేను. డూ దాట్ ఏంటమ్మా? నేను ఏంటమ్మా? ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర 8 గంటలకు టిఫిన్ తింటావమ్మా, బయటకు వెళ్ళావు, 8 గంటలకు టిఫిన్ తినలేదు, టిఫిన్ మానేస్తావా, 9 గంటలకు తింటావా, ఏం చేస్తావు, మీ ఇష్టం. మీరు 8 గంటలకు టిఫిన్ తినలేదు కనుక టిఫిన్ తిన్ను అనుకుంటే మానేయండి. కాదండి, 9 గంటలకు టిఫిన్ తింటాను అంటే తినండి. క్లియర్? ప్రశ్న జవాబు అర్థమైందా? అర్థమైందమ్మా. నియమనిష్టలు ఇంట్లోనే, బయట నువ్వు నియమనిష్టలు ఎలా పాటించగలవు? కానీ ఎలాగైతే మామూలుగా ఇంటి దగ్గర చేసేటటువంటి ఆహార నియమాలు అవి బయటకు వచ్చినప్పుడు బయట ఉన్న పరిస్థితుల ప్రకారం మార్చుకుంటావో దీన్ని మార్చుకోము, మానొద్దు. సరేనా? ఇంకా వానప్రస్థాశ్రమం ఏజ్ ఉందమ్మా? ఏజ్ ఉంది, చెప్తాను కదా, నేను కదా చెప్పాలి జవాబు, నన్ను కదా అడిగావు. వానప్రస్థాశ్రమం తీసుకోవటానికి సరియైన టైం ఎప్పుడు అంటే, నా స్వార్థాన్ని వదిలి ప్రపంచానికి నేను సేవ చేయదలుచుకున్నాను అనే భావన నీలో వచ్చినప్పుడు అది కరెక్ట్ వానప్రస్థాశ్రమం తీసుకోవాల్సిన ఏజ్. అంతే. కర్మ వల్లే అవుదమ్మా, అది ఎస్కేపిజం. అంటే ఇందాక నేను చెప్పానే, పూర్వజన్మ కర్మలు కేవలము నువ్వు ఉన్న స్థాయి తెలుపుతాయి. ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళాలి అంటే నువ్వు 9th క్లాస్ పాస్ అయ్యావా లేదా తెలుస్తుంది. కానీ నేను 9th క్లాసే పాస్ అయ్యాను, 10th క్లాస్కి వెళ్ళలేను అని ఎవడు అండు. భావం అర్థమైంది? అంటే ఏ పూర్వజన్మ సంస్కారం కూడా నీ యొక్క సంకల్పాన్ని ఎదుర్కోలేవు, అది గుర్తుంచుకోమా.
సలహా
సలహాలు ఇప్పుడు కొంచెమే కాదమ్మా బోలెడన్ని సలహాలు, మీరు రోజు క్లాసులు వినండి. చెప్పమ్మా. సందేహం ఏంటని తప్పుదారులు వచ్చిన వాళ్ళకే బాధలు వస్తాయా, లేకపోతే మంచి పనులు చేస్తున్న పూర్వజన్మ పాపాల వల్ల ఇప్పుడు కష్టాలు వస్తాయా, అంతేనా? ఈ ప్రశ్నలో రెండు రకాల జవాబులు ఉంటాయమ్మా. ఒక జవాబు ఏంటి అంటే, ఎదగటానికి కావలసినటువంటి ఆత్మ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కష్టాలే వస్తాయి, ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎదగాలి అంటే కష్టాలను ఎదుర్కోవాలి, ప్రాక్టికల్స్ కావాలి. అంచేత నీకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా పూర్వజన్మ పాపాల వల్ల రావు, కొన్ని కష్టాలు నువ్వు ఎదగటానికి వస్తాయి. ఈ ఎదగటానికి వచ్చే కష్టాలు గురువు వల్ల వస్తాయి. ఒకసారి పూజ్య గురుదేవుల దగ్గర నేను ప్రాణప్రత్యావర్తన శిబిరానికి వెళ్ళాను 75లో. అప్పుడు ఆయన నొలక మంచం మీద కూర్చుని ఉన్నారు, నేను ఒక్కడిని కూర్చుని ఉన్నాను. ఆయన యుగ నిర్మాణ యోజన యొక్క వైజ్ఞానికత గురించి నాకు చెప్తున్నారు, నేను ఒక్కడే ఉన్నాను ఆయన దగ్గర. ద సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యుగ నిర్మాణ యోజన చెప్తున్నాడు. ఆయన చెప్తూ ఉంటే గబుక్కుని ఆయన చెప్తుంది వింటే మానేసి నేను సమాజాంతి కదా, గురువు దగ్గర కూర్చున్నా ఆయన చెప్తుంది నేను. అప్పుడు ఆయన సాచి లేచి, పొడుగాటి వ్యక్తి కదా, వీటి మీద గుద్దుగుద్దాడు. అది ఇప్పటికీ నాకు నెప్పుంటుంది. ఈవెన్ నౌ హ్యావ్ దట్ పెయిన్. ఎందుకు ఇది చెప్పాను మీకు అర్థమవుతుంది కదా. ఒక గురువు దగ్గరికి నువ్వు రాగలిగినప్పుడు నీ పూర్వజన్మ బాధలు, నీ పూర్వజన్మ కర్మలు నిన్ను బాధించలేవు అన్నది గుర్తుంచుకోండి. ముఖ్యంగా పూజ్య గురుదేవుల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి పూర్వజన్మ పాపాల యొక్క బరువు లేదు. అదే గురువు మీద మీకు ఆ విశ్వాసం ఉండాలి. నేను చెప్పానని కాదు, నాకు ఆయన మీద విశ్వాసం ఉంది, ఆయన చెప్తున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ కూడా నా పని చేయటానికి ఒక సూత్రంలో కలిపాను. మహాకాలుడికి నేను దండగా మిమ్మల్ని సమర్పిస్తాను. నువ్వు ఆ దండలో ఉన్నావు అనుకో, పూర్వజన్మ పాపాలు మీకు ఉండవు, తీసేస్తాడు ఆయన. గురువు అందుకు ముఖ్యం అంటే నీకు వచ్చిన కష్టాలను కూడా నీ ఆత్మ యొక్క ఉన్నతిగా ఆయన మలచగలడు. మనం మలచలేం, ఆయన మలచగలడు. అలాంటి పరిస్థితులని క్రియేట్ చేయలేదు. అంచేత భారతీయ సంస్కృతి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఒక గురువు యొక్క శిష్యుడికి పూర్వజన్మ పాపాల భారము ఉండదు అది గుర్తుంచుకున్నాం. మనం ఇక్కడికి వచ్చాం కదా, జవాబు అర్థమైందా? జై జగ.